சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். பதவ அத்தியாயம் ஆரம்ப ஸ்லோகம். மஹர்ஷய சப்த பூர்வே சத்வாரோ மனவஸ்ததா மத்பாவா மானஸா ஜாதாஹ ஏஷாம் லோக இமாஃ ப்ரஜாஃ. கிருஷ்ண பரமாத்மா மொதட்டி 11 ஸ்லோகாலலோ உபோத்காதம் செப்துனாரு. பகவந்துண்ணி எக்கட ஏயே ரூபம்லோ ஆராதிஞ்சாலி அனி ప్రశ్న వేస్తే ఈ రూపాలలో ఆరాధించు అని చెప్పబోతున్నారు. అన్ని రూపాలలో నేను ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైన ఒక రూపంలో నువ్వు నన్ను ఆరాధించు. అలా చెప్పడానికి ముందు అన్ని రూపాలలో నేను ఎలా ఉన్నాను అసలు అని చెప్పుకుంటూ వస్తున్నారు. బాహ్యమైనటువంటి ఈ యొక్క స్థూల ప్రపంచమే కాకుండా ఆంతరంగికమైనటువంటి వ్యక్తులలో ఉన్నటువంటి రాగ ద్వేషాలు, ఈ యొక్క ఆలోచనలు, భావనలు, జ్ఞానం, అజ్ఞానం, వ్యక్తిలో ఉన్నటువంటి ఎమోషన్స్ అంటారు చూసారా, లోపల ఆలోచనలు రకరకాలు ఉన్నాయి కదా మనకు, అవన్నీ కూడా నేనే అన్నారు కృష్ణ పరమాత్మ 5-4 శ్లోకాల్లో. అలా అన్నప్పుడు మనం ఆ శ్లోకాన్ని తప్పుగా అర్థం చేసుకునే ఆస్కారం ఉంది. మనిషిలో కలిగేటటువంటి ధీహి ఈ శక్తులన్నీ మనం గుర్తు చూసుకుంటే వెనకటి శ్లోకంలో తపః దానం యశః అయశః ఇవన్నీ రకరకాలైనటువంటి ఆలోచనలు మనసుల్లో ఉన్నాయి, వాళ్ళు చేసే పనులు కానీ ఆలోచనలు కానీ అన్నీ నేనే అన్నప్పుడు మనిషి ఏం చేస్తాడంటే ఇంకా మనం ఎందుకు ప్రయత్నం చేయడం, అన్నీ ఆయనే కదా, శివాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు, అంతటా ఆయనే కదా ఉన్నాడు, మన చేతుల్లో ఏముంది, ఆయనే మన్ని చేస్తాడు అని చెప్పి చేతులు కట్టుకొని కూర్చుంటారు కొంతమంది. అలా చెయ్యకూడదు. అక్కడ ఏం చెప్పాను పోయిన వారం, ఆయన సామాన్య కారణం, మన కర్మ విశేష కారణం, మన ప్రయత్నం మనం చేస్తే భగవంతుడు 9 అడుగులు వేస్తాడు. మనం ఒక అడుగు వేస్తే అంటారు చూసారా, మనం ఒక అడుగు వేస్తే ఆయన 9 అడుగులు మన వైపు వస్తాడట. కొంతమంది ఒక అడుగు కూడా వేయరు. ఎట్లా వస్తాడు ఆయన? ఇక్కడ ఒక అడుగు వేయడం అంటే ప్రయత్నం, విల్ పవర్, మన యొక్క ప్రయత్నాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకోవాలి. అలా చేసినప్పుడు సాధనమున్న పనులు సమకూరు ధరలోన అంటారు కదా, మనం చేయగా 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 ఆయన మనకు సహాయం చేస్తాడు. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకో అన్నాడు. భగవంతుడి అనుగ్రహంతో పాటు నా ప్రయత్నం రెండు ఉండాలి. మనకు ఉదయం లేవంగానే మనకు కనపడే ఆలోచనలు, వస్తువులు ఇవన్నీ కూడా మనకు కనపడే ఆలోచన అంటే మనకు మనకే తెలుస్తాయి కదా మన ఆలోచనలు, మనకు కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు, సమస్యలు అవతల వ్యక్తుల ద్వారా ఇవన్నీ మనకు ఎదుర్కొంటుంటాం మనం. అవునా, ఇవన్నీ ఎదుర్కొన్నప్పుడు ఎందుకు నేను ఎందుకు ఇట్లా ఎదుర్కోవాలి, ఎందుకు వాళ్ళు నన్ను అనాలి, వాళ్ళు ఎందుకు నన్ను బాధ పెట్టాలి, వాళ్ళ వల్ల నాకు ఎందుకు దిగులు రావాలి, ఇట్లా మనసులో లోపల మథనం జరుగుతూ ఉంటుంది. మథనం చర్నింగ్ లాగా. అప్పుడు భగవంతుడు నాకు ఆనందాన్ని ఇవ్వచ్చు కదా, నాకు ఎందుకు అశాంతిని ఇవ్వాలి అని వెంటనే అడుగుతాం. ఆయన ఒకడు ఉన్నాడు అడగడానికి మనం, ఆయనకి తెలియదా, ఆయన పక్షపాతియా, అక్కడ వ్యక్తి బాగా ఆనందంగా ఉన్నాడే, వాళ్ళు బాగా ఆనందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు కదా వాళ్ళు, నాకెందుకు ఆరోగ్యం ఇవ్వలేదు? వాళ్ళు చక్కగా సంతోషంగా తుళ్ళి తుళ్ళి ఆనందంగా ఉంటుంటే నేను ఎందుకు దిగులు పడాలి, నన్ను ఎందుకు ఇట్లా దిగులు పెడుతున్నాడు భగవంతుడు అని ఇలా ప్రశ్నిస్తాం. ఎవరినో అడగాలని తాపత్రయపడుతూ ఉంటాం. అన్నీ సక్రమంగా చేయొచ్చు కదా ఆయన, ఆయన పక్షపాతే, అప్పుడప్పుడు సందేహం వస్తుంది ఆయన మీదనే. ఇట్లా ఉదయం లేచినప్పటి నుంచి మనకు సమస్యలు ఎదురైనప్పుడల్లా ఆ ప్రశ్న అడుగుతూ ఉంటుంది మన బుద్ధి. అడిగినప్పుడు మనకు సమాధానం దొరకదు, ఎందుకంటే మన బుద్ధికి అన్ని విషయాలు తెలుసుకునే శక్తి లేదు. ఎందుకు జరుగుతుంది ఇంట్లో ఏదైనా, తర్వాత ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది మనకు తెలియదు, ఎలా జరుగుతుంది మనకు తెలియదు, ఎప్పుడు సిలిండర్ అయిపోతుందో తెలియదు, ఎప్పుడు పాలు వస్తాయో రావో తెలియదు, ఎప్పుడు బస్సులు ఆగిపోతాయో తెలియదు, ఎప్పుడు ఫోన్ ఆగిపోతుందో తెలియదు, టీవీ పనిచేస్తుందో లేదో తెలియదు, ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో దేనివలన అనేది మనకే తెలియదు, ఎప్పుడు చెప్పులు తెగిపోతాయో తెలియదు, ఏది తెలుసు కనుక మనకు, మన శరీరంలోనే మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి కొన్ని భాగాల్లో కొంచెం అక్కడక్కడ నొప్పి వస్తుంది, ఎందుకు వచ్చిందో తెలియదు, పంటి నొప్పి వస్తుందో ఒక్కోసారి తెలియకుండా ఎందుకు వచ్చిందో తెలియదు, కంటి నొప్పి వస్తుందో ఒక్కోసారి తెలియకుండా ఎందుకు వస్తుందో తెలియదు, శరీరంలో భాగాల్లో కూడా ఏదో ప్రాబ్లం ఇస్తుందో ఒక్కొక్కసారి ఎందుకు వచ్చిందో తెలియదు, ఏమి తెలియదు తెలియదు తెలియని స్థితిలో ఒక గందరగోళం అయోమయంలో ఉన్నాం మనం. ఈ అయోమయం నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం ఏమిటంటే విషయాన్ని తెలుసుకో. ఏమిటంటే మనకు వచ్చే అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్, పొద్దున లేస్తే రాత్రి దాకా బాగా హాట్ హాట్గా కాఫీ ఉంది కదా అని చెప్పి తాగుతుంటే నాలిక కాలిపోయింది వేడి చూసుకోకుండా, ఎందుకు కాలాలి చెప్పండి? ఆ నాలిక కాలిందంటే ఇంక 4 రోజుల దాకా మనకు పన్నుతో కొరుక్కుంటాము, లేకపోతే ఏదైనా గుచ్చుకుంటుంది, చేయి కోసుకుంటుంది, ఇవన్నీ ఎందుకు అసలు? ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మనకు కాకపోతే మనకు డియర్ వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళకి, మన బంధువులకి, మన వాళ్ళకి, మనకు ప్రియమైన వాళ్ళకి, వాళ్ళకి వచ్చినా మనకు వచ్చినట్లే కదా ఈ బాధలన్నీ, ఎందుకు అసలు? లేకుండా హాయిగా ఉండొచ్చు కదా అంటే, ఇలా ప్రశ్న వేసినప్పుడు శాస్త్రం చెప్తుంది నువ్వు ఈ బాధ నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, ఈ మానసిక స్థితి నుంచి బయటపడాలంటే ఎందుకు, ఏమిటి, ఇలా ఎందుకు జరగాలి, దానికి నేనేనా కారణం, నేనే బాధపడాలా, ఇట్లా నీ మనస్సులో ఈ ఆవేదన తగ్గాలంటే నీ మనస్సు కొంచెం స్థిమితపడాలి. ఏమిటది, నీకు ఎదురయ్యే ప్రతి అనుభవానికి ఒక కారణం ఉన్నది, ఆ కారణం నీకు తెలియనటువంటి నీ కర్మ, నువ్వు చేసినటువంటి కర్మల యొక్క ఈ ఫలం, ఈ అనుభవం అనే విషయాన్ని మనస్సులో బాగా దృఢపరుచుకోవాలి. శారీరక బాధ కావచ్చు, ఆర్థికమైన బాధ కావచ్చు, పిల్లల వలన మనకు వచ్చే బాధలు కావచ్చు, లేకపోతే ఇంకా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వలన కావచ్చు, ఏదో ఒక కారణం, కారణం ఏదైతే బాధ రావడానికి, ఇలా బాధ రావడానికి కాసేపు సుఖం వచ్చినట్లుగా వస్తుంది, ఆనందంగా ఉంటుంది, నాకు తెలియకుండానే ఎందుకు దిగులు వస్తుందో నాకే తెలియదు, ఒంటరితనం దిగులు కొంతమందికి, ముసలితనం దిగులు కొంతమందికి, పిల్లలు దూరంగా ఉన్నారని దిగులు కొంతమందికి, పిల్లలు దగ్గరుండి వేధిస్తున్నారని దిగులు కొంతమందికి, మనవాళ్ళు పుట్టలేదే అని దిగులు కొంతమందికి, మనవాడితో పరిగెత్తలేకపోతున్నానని దిగులు కొంతమందికి. కనుక ఇట్లా ఈ సమస్యలన్నీ కూడా, ఏ దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా మన యొక్క కర్మల ఫలం ఆ భగవంతుడు మనకు అనుభవ రూపంలో ఇస్తున్నాడు. ఆయన బాధ్యుడు కాదు కాదు కాదు, ఇది మనకు తేట తెల్లంగా తెలియవలసిన విషయం. నేను చేసినటువంటి కర్మను చేసి, తెలియక చేసినా తెలిసి చేసినా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మామూలుగా లోకల్లో అందరూ ఏమనుకుంటారు, నేను అన్ని మంచి పనులు చేస్తున్నాను స్వామిని, నాకు తెలిసి నేను ఎప్పుడు ఎవరిని బాధ పెట్టలేదు, నేను ఎన్ని మంచి పనులు చేస్తాను, అందరికి సహాయం చేస్తాను, గుళ్ళల్లో దానం చేస్తాను, అందరికి చదివిస్తాను, డబ్బులు ఇస్తాను, వాళ్ళకి సహాయం చేస్తుంటాను, చేయగలిగినదంతా చేస్తూ ఉంటాను, నేను ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటే నాకెందుకు ఈ కడుపు నొప్పి అంటే, ఆ నొప్పి ఈ నొప్పి నాకు ఎందుకు రావాలి అని వెంటనే ప్రశ్నిస్తాం. ఇంత మంచి మనిషికి ఇంత పూజ చేస్తుంటే ఇంత కష్టమా? ఇంత మంచి మనిషి ఇంత పూజ చేస్తున్నాడు, ఇప్పుడు చేసే కర్మ ఫలం తర్వాత వస్తుంది, ఇప్పుడు చేసే కర్మ ఫలం తర్వాత వస్తుంది, ఇప్పుడు రాదు, మరి ఇప్పుడు వచ్చే ఫలం అంతకుముందు చేసినవి. పూజ్య స్వామీజీ ఒక జోక్ చెప్తుంటారు. ఒక హోటల్ ముందు ఒక బోర్డు ఉంది, ఫ్రీగా తినచ్చు, పైసా ఇవ్వక్కర్లేదు, పైసా ఇవ్వకుండా తినచ్చు అన్నాడు. పైసా ఇవ్వకుండా తినచ్చుట, డబ్బులు ఇవ్వకుండా తినచ్చు అంటే వీడు కూర్చొని ఇడ్లీలు దోశలు అన్నీ తిన్నాడు. అన్నీ కూర్చొని తిన్న తర్వాత డబ్ల్యూ అన్నాడట. డబ్ల్యూ అంటే ఏమిటన్నాడు, మీ నాన్న తినకుండా వెళ్ళాడు, అది నువ్వు పే చెయ్యి ఇప్పుడు. మీ నాన్న తినకుండా వెళ్ళాడు, అది నువ్వు ఇప్పుడు నాకు ఇవ్వాలి అన్నాడు. అర్థం కాలే, తినకుండా నువ్వు వెళ్ళిపోయినా కూడా నీ పిల్లలు ఇస్తారు తర్వాత, అందుకే నువ్వు వెళ్ళిపోయినా కూడా అక్కడ వీడు ఇక్కడ నీ దగ్గర కలెక్ట్ చేస్తాడు ఇప్పుడు. అర్థమైందే, నువ్వు తిన్నదానికి వెయిట్ చేయటల్లా నువ్వు ఇప్పుడు, మీ నాన్న తినదానికి నువ్వు పే చేస్తున్నావు, అప్పుడు నువ్వు తినదానికి ఎవరు పే చేస్తారు? నీ పిల్లలు పే చేస్తారు. వీడు ఆనందంగా వచ్చి కూర్చొని తిన్నాడు లోపల. ఎవరండి ఊరికినే పెడతారు, ఆలోచించొద్దు, నువ్వు తినదానికి నువ్వు ఇవ్వద్దులే నాయన, మీ అబ్బాయి ఇస్తాడు అట్లాగా సరే. అప్పుడు వాడు వచ్చి ఫ్రీగా కూర్చొని తింటాడు, వాడేమి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, వాళ్ళ నాన్న తినదానికి ఇవ్వాలి. ఇప్పుడు అది ఫ్రీగా వచ్చిందా? మన కర్మలు కూడా అంతే, అప్పుడు చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. కనుక మనం ఆ జ్ఞానం ఉండదు మనకు, ఎప్పుడో చేసిన కర్మలు ఎవరు చూశారండి, మా నాన్న తిన్నాడో లేదో ఎవరికి తెలుస్తున్నాడు, నువ్వు ఎట్లా తిన్నావో మీ నాన్న కూడా చెట్టగే తిన్నాడు. ఇన్ఫరెన్స్ అనుమానం, నాకెట్లా తెలుసు మా నాన్న తిన్నాడా లేదని నాకెట్లా తెలుసు అని అంటావు. రేపు నీ పిల్లవాడు కూడా ఇట్టాయి అడుగుతాడు, నేను దివాలా తీసిపోతాను హోటల్ అంతా కూడా. కనుక నీ పిల్లవాడు రేపు అట్లా అడుగుతాడు కదా, కనుక యూ హ్యావ్ టు ఇన్ఫర్, అనుమానించాలి. ఓహో ఇప్పుడు నేను ఇవ్వకుండా తింటున్నాను అంటే రేపు మా అబ్బాయి ప్రే చేయాలి, కనుక మా నాన్న కూడా తినక ఇవ్వకుండా వెళ్ళుంటాడు, ఎందుకంటే ఫ్రీగా అన్నాడు కనుక. ఇదేం జోక్ అండి అంటారు, అదే జోక్ దాంట్లో అర్థం చేసుకోవడానికి మీకు చాలా టైం పడుతుంది. కర్మలు కూడా అంతే, ఇప్పుడు మనం అనుభవించే కర్మలు పాస్ట్ కర్మలు, ఇప్పుడు మంచి చేస్తే తర్వాత మంచి అనుభవిస్తాం, పుణ్యాన్ని సుఖాన్ని అనుభవిస్తాం. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా, మంచిగా ఉన్నా కూడా కష్టాలు వస్తున్నాయి కనుక ఎందుకు మంచిగా ఉండాలి నేను, న్యాయంగా ఉన్నా కూడా ధర్మంగా ఉన్నా కూడా నన్ను మోసం చేస్తున్నప్పుడు నేను ఎందుకు న్యాయంగా ఉండాలి, అందుకని అన్యాయం చేయడం మొదలు పెడతాడు, అధర్మంగా పోతాడు మనిషి. ఎందుకు చేస్తాడు తెలుసా, ఈ ధర్మం తెలియక. వీటిని ఫిజికల్ లాస్ మోరల్ లాస్ అంటారు. భగవంతుడి నియతి, భగవంతుడికి పక్షపాతం లేదు, భగవంతుడి నియతి భగవంతుడి యొక్క ధర్మం ఈ సృష్టి అంతా కూడా ఆజ్ఞ ఆయన ప్రకారం చెప్పినట్లుగా జరుగుతూ ఉంటుంది, ఎక్కడ అన్యాయం అక్రమం ఉండదు భగవంతుడి సృష్టిలో. మన గవర్నమెంట్లో ఏమైనా ఉండొచ్చు, ఇక్కడ ఆయన గవర్నమెంట్లో ఏం మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన చేసిన దాంట్లో ఎక్కడ లోపం ఉండదు. అది నమ్మకం అంటే భగవంతుడి మీద. భగవంతుడిని మనం ప్రశ్నించాం, ఎందుకు కష్టం రావాలి, కష్టం ఎవరిచ్చారు, నువ్వు తెచ్చుకున్నావు, ఎందుకు తెచ్చుకున్నావు, ఎప్పుడో తప్పు పని చేసి ఉంటావు, అది కష్ట రూపంలో వస్తుంది, దీన్ని కర్మ సిద్ధాంతం అన్నారు. ఇది కనుక తెలిస్తే ప్రతి ఒక్క అనుభవాన్ని కష్టాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. దానికి ఉదాహరణ చెప్పాను కదా, మన పళ్ళే మన నాలిక కొరికితే, మన పళ్ళే మన నాలిక కొరికినాయి కొరికితే ఏం చేస్తాం అంటాం, అంతే పళ్ళు తీయించుకుంటావా డెంటిస్ట్ దగ్గరికి పోయి. అందుకని మన కర్మల ఫలం మనం అనుభవిస్తున్నామని మనకు క్షుణ్ణంగా తెలిస్తే మనం ఏ యొక్క కష్టాన్నైనా వచ్చినా కూడా అది కష్టంగా అనుకో అనిపించదు, నేను అనుభవించాలి ఇది అంతే, ఇది భగవంతుడి నుంచి వచ్చినటువంటి ప్రసాదంగా తీసుకుంటాను. ఇప్పుడు చేసే కర్మల మీద ఈశ్వరుకి అర్పణ చేసి చేస్తాను. అనుభవించేవన్నీ పాత కర్మల లిస్టు, ఇప్పుడు చేసేవన్నీ కూడా భగవంతుడి ప్రీతి కోసం చేస్తాను. ఇట్లాంటి అద్భుతమైన కర్మ సిద్ధాంతం చెప్పబడింది మన శాస్త్రంలో. ఒక వ్యక్తిని మానసికంగా పరిపక్వత పొందడం కోసం వేదాలలో ఈ విధంగా చెప్పబడింది, మనిషి పరివర్తనం రావడం కోసం. కనుక ఈ విషయం తెలియడానికే మనం కర్మయోగం చదువుతున్నాం, భగవద్గీతలో చదివాం, ఇంకా ఇంకా తెలుసుకుంటున్నాం. ఈశ్వర ప్రసాదం ఏది ఇచ్చినా కూడా ఈశ్వర ప్రసాదం, పిల్లలు కూడా ఈశ్వర ప్రసాదం. నిన్న ఒక ఆయన అంటున్నాడు, ఒకే కూతురండి మెంటల్లీ ఛాలెంజ్డ్, అంటే మెంటలీ ఛాలెంజ్డ్ అంటే ఏంటి, మానసిక రోగి. ఏం చేయాలి, ఎంత మానసిక బాధ చూడండి. మన పిల్లలు సరిగ్గా ఉంటేనే బాధపడుతున్నాం మనం. ఆర్టిసాన్, పార్కిన్సన్, డిమెన్షియా, రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు పిల్లలతో. అంటే మనం ఎంత అదృష్టవంతులు అనుకోవచ్చుగా, అనుకో. ఏదో చిన్న సమస్య పెట్టుకొని ఎంత కష్టపడిపోతున్నానో నేను, వాళ్ళతో పోల్చుకొని చూడండి వాళ్ళు ఎంత బాధపడుతుండాలి. కనుక మనం ఎంతో బెటర్ అనుకోవాలి. అలా మనసుని ఆనందంగా ఉంచడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, దుఃఖంగా ఉంచడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి. కనుక నీ ఇష్టం, ఆనందంగా ఉంచుకుంటావో దుఃఖంగా ఉంటావు. ఆనందంగా ఉంచుకోవడానికి ఒక మార్గం అంతా భగవంతుడి నియమానుసారంగా నడుస్తున్నది అనే భావన రావాలి. ప్రతిది అంతా మన మంచికే, ప్రతిది మన మంచికే. వెంటనే నేనేదో అనుకుంటున్నాను జరుగుతుంది 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 అనుకున్నా అవలే, ఎంత డిసప్పాయింట్మెంట్, డిసప్పాయింట్మెంట్, సివియర్ డిసప్పాయింట్మెంట్. అంతవరకు వచ్చేసిందండి, ఆల్మోస్ట్ అయినట్లే అయిపోతుంది అనుకున్నాను. ఏదో విషయం ఇంట్లో, అది అయిపోతే నాకు హాయిగా ఉంటుంది అనుకున్నాను. అంతవరకు వచ్చి టక్కున ఆగిపోయిందండి, అవ్వలేదు. డబ్బు రావడము, అమ్మాయికి పెళ్లి కావడము, అబ్బాయికి పెళ్లి కావడం, ఏదో ఒక విషయం కాకపోయేటప్పటికీ ఇంకా జీవితం అంతా అయిపోయినట్లే దిగాలు పడిపోయి కూర్చొని బాధపడతాం. అంటే ఆ దాని గురించి గంటల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి దిగులు పడతాం. అంటే జీవితాన్ని ఎంత వృధా చేసుకుంటున్నామో చూసారా. కానీ ఏమనుకొని ఉండాలి మనం, అంతా భగవంతుడి నియమానుసారంగా నడుస్తున్నప్పుడు ఇది కూడా మంచికే. ఈ చెడులో కూడా, ఈ డిసప్పాయింట్మెంట్లో కూడా నేను అపాయింట్మెంట్ను చూస్తాను, ఈ డిసడ్వాంటేజ్లో కూడా నేను అడ్వాంటేజ్నే చూస్తాను. అంతా మన మంచికి. అది ఆగిపోవడం కూడా మంచిదైందండి, అది రాకపోవడం మంచిదైంది, ట్రైన్ లేట్ అవ్వడం మంచిదైంది అంటుంటాను చూసారు అప్పుడప్పుడు. ఆ బుద్ధి ముందే ఉండాలి, ముందే ఉంటే దిగులు తగ్గుతుంది, దిగులు తగ్గుతుంది. ఎందుకంటే ఈశ్వరాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదంటే అదే ఈశ్వరాజ్ఞ. ఎప్పుడు ఏమి ఎక్కడ జరుగుతున్నది అంటే కరెక్ట్ జరుగుతున్నది, అట్లాగే జరగని, జరగవలసిందేదో జరగని. అది కష్టము కాదు సుఖము కాదు నాకు, ఏది వచ్చినా సరే అన్నీ నా మంచికే జరుగుతాయి, అన్నీ మన మంచికే. సినిమా ఉంది చూసారా, అంతా మన మంచికే, అంతా మన మంచికే అన్నారు. చెప్పడం తేలికండి స్టేజ్ మీద కూర్చొని, కానీ జీవితంలోకి అన్వయించుకోవడం చాలా సాధన కావాలి. అంతా మన మంచికే, ప్రతిది నాకు వచ్చే అనుభవాలన్నీ కూడా మంచికే. కష్టమైనా కావచ్చు, నష్టమైనా కావచ్చు, సుఖమైనా కావచ్చు, ఆనందమైనా కావచ్చు, ఏదైనా సరే మంచికే. ఇది రావాలి అంటే ఎంతో మెచ్యూరిటీ కావాలి మనస్సుకి, తీవ్ర భక్తి కావాలి, భగవంతుడి మీద నమ్మిక కావాలి, నా మీద నాకు నమ్మకం ఉండాలి. తన మీద తనకు నమ్మకం ఉన్నవాడు ఎప్పుడూ కూడా దిగులు పడడు, తన మీద తనకు నమ్మకం లేనివాడికే దిగులు, చింత, బాధ, భయం అన్నీ వస్తాయి. అది కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం. నా మీద నాకు విశ్వాసం కావాలి, నా ఆలోచనలు, నా ఉన్నతమైనటువంటి నిర్ణయాలు, నా ఉన్నతమైన ఆలోచనలు, సద్భావనలు, ఇవన్నిటి మీద ఒక నమ్మకం కావాలి, దృఢం కావాలి. అందుకని నన్ను నేను అనుమానించుకోవడం కానీ, నన్ను నేను తక్కువగా చూసుకోవడం, నన్ను గురించి నేను కేవలంగా భావించడం, ఇలా చేసుకుంటే నాలో శక్తి తగ్గిపోతుంది. అందుకని ప్రతి క్షణం కూడా భగవంతుని ఒక ఆలంబనం కావాలి, గురు ఆలంబనం కావాలి, రెండు పట్టుకోవాలి. మనం పట్టుకొని నడుస్తూ ఉంటే మనకు మానసికమైన శక్తి అద్భుతంగా పెరుగుతుంది. రెండు, భగవంతుడు, గురువు, ఈ రెండు పట్టుకున్నామంటే మనం తేలికగా జీవిత యాత్ర చేయగలుగుతాం, జీవన సాగరంలో మనం తేలికగా వెళ్ళగలుగుతాం. లేకపోతే దిగులు చింతలతో మనిషి కుంగిపోయి లేని రోగాల్ని తెచ్చుకుంటాడు. ఇన్వైటింగ్ ద డిసీజెస్. అందుకని భగవంతుడు చింతన చేసేవాడికి ఎప్పుడు దిగులు చింత ఉండదు. ఎవరైనా దిగులు పడుతున్నారు, చింతపడుతున్నారంటే వాళ్ళు భగవంతుడిని దూరంగా ఉంచారు అని గుర్తు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు భగవంతుడికి మనసు ఇచ్చిన వాడికి, భగవంతుడే నా జీవితం అంతా కూడా, సర్వస్వం నాకు ప్రధానం అనుకున్న వాడికి దిగులు, చింత, భయము, ఆందోళన ఉండవు. ఒకవేళ మనం ఆందోళన పడుతున్నాము, దిగులు పడుతున్నాము, భయపడుతున్నాము, విపరీతంగా ఆందోళన పడుతున్నామంటే ఎక్కడో నా భక్తిలో లోపం ఉన్నది, నేను ఆయన్ని పూర్తిగా నమ్మలేదు, భగవంతుడిని పూర్తిగా శరణాగతి పొందలేదు. నేను నా కర్తవ్యం నేను చేసుకుంటూ వెళ్తాను, ఏదన్నా జరగని ఆయన ఇష్టం, ఆయన నేనా చేసేది, ఈ కర్మలకి ఏ ఫలం ఇవ్వాలో, ఎవరికి ఎప్పుడు ఏం ఇవ్వాలో ఆయనకి తెలుసు, నేనెవరిని, నాకేమీ సంబంధం లేదు, అన్నీ ఆయనవే. ఈ శరీరం ఆయనదే, ఇల్లు ఆయనదే, నాకున్నటువంటివన్నీ ఆయనవే. ఆయన ఇచ్చాడా, నువ్వు తెచ్చుకున్నావా, ఆలోచించండి కొంచెం. అంతా ఆయన ఇచ్చినవే, మనకేం లేదు అసలు. అట్లా అన్నీ ఆయన ఇచ్చినప్పుడు ఎందుకని నాది, నా పిల్లవాడు, మా అమ్మాయి, మా అబ్బాయి, నా ఇల్లు, అసలు నీది కాదు. నీది కానిదాన్ని నీది నీది అనుకుంటున్నావు. అలా అనుకొని నువ్వు అనుకోవడం వలన ఆ తాపత్రయం పెరిగి, రాగద్వేషాలు పెరిగి, భయం పెరిగి, నువ్వు భగవంతుడికి నీ మనసు దూరమైపోతున్నది. అందుకని ఎవరి మీద రాగం పెంచుకోవాలి మనం? భగవంతుడి మీద పెంచుకోవాలి. భగవంతుడికి మనం పూర్తిగా అర్పణ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే ఆయన్ని, ఆయన రూపాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన అన్నింటిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ఆయన నియామకుడు. చెట్లు చూడండి, చిగురిస్తున్నాయి. చైత్రమాసం వచ్చేటప్పటికి చెట్లు చిగురిస్తాయి, పూలు పూస్తాయి. మన చేతుల్లో ఉందా? ఎంత అద్భుతంగా జరుగుతోంది ఆ వసంత ఋతువు. వర్షం వస్తే వర్షం, చలికాలం వచ్చింది చూడండి ఎంత చలి. ఎవరు ఈ ఋతువులన్నీ తీసుకొస్తున్నది? నువ్వా, నేనా? ఇంకా 2 నెలలు పోగానే వేడి ఎండలు వచ్చేస్తాయి. ఎలా జరుగుతోంది ఇది? ఎవరు ఈ నియామకుడు? అన్నీ కూడా భగవంతుడి లీలలు, భగవంతుడి యొక్క నియతి ఆజ్ఞ ప్రకారం జరుగుతుందని చెప్పే భావన రావాలి. అలా రావడం కోసమే ఇట్లాంటి అధ్యాయం చదివితే మనకు అది పెరుగుతుంది ఆ భావన. లేకపోతే గుడుగుడు గుంజం గుండె రాగంలాగా నేను, నా పిల్లలు, మన ఇద్దరం మన పిల్లలు, అదే మన ఇద్దరం మన పిల్లవాడు, అమ్మాయి, లేకపోతే ఒకళ్ళు ఇద్దరు అంతే. ఇప్పుడు అది కూడా పోయింది, ఇద్దరం కూడా ఎందుకులేండి, ఒకళ్ళని చాలన్నాడు మనిషి. సంకుచితత్వం పెరిగిపోతుంది. వసుధైవ కుటుంబకం అనే భావన రావాలి. స్వార్థం ఉన్నంతసేపు మనిషి దిగులు పడతాడు. ఆ సంకుచితత్వం నుంచి మనిషి ఎదగాలి. అందరూ మనము అని రావాలి. నేను నాది అని కాకుండా మనది మనము, మనది మనము. అప్పుడు మనది మనం అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు మనసు విశాలం అవుతుంది. అలా అవ్వాలి అంటే అన్నింటిలో, అందరిలో భగవంతుణ్ణి దర్శించాలి. అర్జున, నా వలననే ఈ ఋషులందరూ వచ్చారు, ఈ ఋషులందరూ కూడా వాటి సృష్టికి నేనే కారణం అంటున్నాడు చూడండి. మహర్షయః సప్త పూర్వే, సప్త మహర్షయః, 7 ఋషులు వారికి నేనే కారణం. చత్వారః సనక సనందనాదులు 4, సనకాదులు 4, మనవః తథా 14 మనువులు. ఆ పేర్లు చెప్తూ ఉన్నాను, పోయిన వారం 5 6 చెప్పినట్లున్నాను, 14 చెప్తాను ఒకసారి మళ్ళీ. స్వయంభువ మనువు. ఆ మనువు నుంచి వచ్చిన వాళ్ళమే మనుషులం. మానవులంటే ఎవరు? మను సంతతి మానవాహ. ఆ బ్రహ్మదేవుడు మొదట మను శతరూపాలని పుట్టించాడు. మను శతరూప, వాళ్ళ పిల్లలమే మనం. కనుక స్వయంభూ మనువు, ఒక్కొక్క మనువు ఒక్కొక్క బ్రహ్మకల్పంలో ఉంటాడు. ఆ స్వయంభూ మనువు స్వారోచిష మనువు, మూడు ఉత్తమ, నాలుగు తామస, ఐదు రైవత, ఆరు చాక్షుష మను, ఏడు వైవస్వత మను. ఇంతవరకు చెప్పినట్టున్నాను పోయిన వారు, వైవస్వత మన్వంతరం జరుగుతోంది ఇప్పుడు. ఎనిమిది సావర్ణి మను, తొమ్మిది బ్రహ్మసావర్ణి మను, పది ధర్మసావర్ణి, పదకొండు దక్షసావర్ణి మను, పన్నెండు రుద్రసావర్ణి, పదమూడు దేవసావర్ణి, పద్నాలుగు ఇంద్రసావర్ణి, ఇంద్రసావర్ణి పదమూడు దేవసావర్ణి, చివరిగా ఇంద్రసావర్ణి. వీళ్ళందరూ కూడా నా నుంచే ఉద్భవించారు అని అన్నారు. తర్వాత మద్భావ మానసాజాతాహ, వీళ్ళందరూ కూడా నా యొక్క సంకల్పం వలననే. మానసాజాతాహ అని ఏషాం లోకం ఇమా ప్రజాహ. తర్వాత ఋషులు వీళ్ళందరి నుంచి, తర్వాత మనుషులు, మనుషుల నుంచి ఈ లోకాలు, ఈ లోకాల నుంచి ఇమా ప్రజాహ, ప్రజలు, మామూలు ప్రజలు, మనలాంటి వాళ్ళనమాట, అందరం వచ్చాం. ఇలా వీళ్ళంతా సృష్టికి నేనే కారణం, ఇదంతా కూడా నా విభూతి, నేనే వ్యక్తమవుతున్నాను వీళ్ళ రూపంలో అంటున్నాడు కృష్ణ పరమాత్మ. తర్వాత శ్లోకం చదువుతాం, ఏడవ శ్లోకం. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఇలా తెలుసుకోవడం వలన ఏమిటి ఫలం? ఈ యోగం, విభూతి యోగాన్ని తెలుసుకుంటే ఏమిటి ఫలం? అసలు ఈ విభూతి యోగం అంటే ఏమిటి? ఏవం విభూతిం యోగంచ, నా విభూతిని నా యోగాన్ని ఎవరైతే తెలుసుకుంటారో. మమ విభూతి మమ యోగ, నా యొక్క విభూతిని నా యొక్క యోగాన్ని యహ వేత్తి ఎవరైతే తెలుసుకుంటారో. ఎలా? తత్వత, సరిగ్గా తెలుసుకోవాలి, సరిగ్గా తెలుసుకోవాలి. మన పిల్లలు కూడా స్కూల్లో పాఠం సరిగ్గా అర్థం చేసుకున్నావా లేదురా అంటాడు. వాడు పరీక్షలు రాసినప్పుడు తెలుస్తుంది మనకు వాడు సరిగ్గా అర్థం చేసుకున్నాడో లేదో. తత్వత, తెలుసుకోవలసిన విధంగా తెలుసుకోవాలి. ఇన్ ఇట్స్ ట్రూ నేచర్ అంటారు తత్వత. అసలు విభూతి అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి? ఏదో విభూతి పెట్టుకుంటాం మా ముఖం మీద అదేనండి అంటే అది కాదు. విభూతి అంటే, విభూతి అంటే ఆయన వ్యక్త స్వరూపం, వ్యక్తమయ్యేటటువంటి రూపం. యోగం అంటే వ్యక్తం కాకుండా అవ్యక్తంగా ఉన్నటువంటిది యోగ శక్తి. యోగ అంటే మాయాశక్తి, విభూతి అంటే ఆయన మాయాశక్తి వ్యక్తమైనటువంటి అవస్థ. ఇంకొక రకంగా చెప్పాలంటే యోగం అంటే కారణం, విభూతి అంటే కార్యం. యోగాన్ని కారణం అంటాం, విభూతిని కార్యం అంటాం. మరొక విధంగా చెప్పాలంటే నిర్వికల్పాన్ని యోగం అంటాం, సవికల్పాన్ని విభూతి అంటాం. కార్యాన్ని సవికల్పం అంటాం. ఇంకొక రకంగా చెప్పాలి అంటే మాయాశక్తిని, యోగాన్ని అవ్యక్తం అంటాం, విభూతిని వ్యక్తం అంటాం. వ్యక్తమవుతున్నది, తెలుస్తున్నటువంటిది, మేనిఫెస్టేషన్ అంటారు ఇంగ్లీష్లో, మేనిఫెస్టేషన్. సహా ఆ విశ్వరూప భక్తుడు అని అర్థం ఇక్కడ. సహా అంటే ఏ విశ్వరూప భక్తుడైతే, నా విభూతిని నా యోగాన్ని తెలుసుకుంటాడో. యహ తత్వత నిజమైన భక్తుడు అని అర్థం. యహ నిజమైన భక్తుడు, ఏకరూప భక్తుడు కాదు. అన్నీ నేనే, అంతా భగవంతుడే ఉన్నాడు అన్నింటిలో అని తెలుసుకునేవాడు నిజమైన భక్తుడు. యహ సహ తత్వత వేత్తి తెలుసుకుంటాడు. ఆశ్చర్యకరమైనటువంటి ఆకాశతత్వం చూడండి. మనం ఆకాశం ఇక్కడ చోట్ల కూర్చున్నాం, కంటికి కనపడుతుందా? కనపడదు. ఏదో ఉంటేనే కదా కూర్చుంటాం, లేకపోతే ఎట్ట కూర్చుంటారు? ఆ ఉన్నది ఏదో కనపడుతుందా? అది విభూతి. చూసారా? ఆకాశం కూర్చొని ఉన్నాం చోట్లు, స్థలంలో కూర్చొని ఉన్నాం. స్థలం ఉన్నదా అంటే ఆ ఉన్నదండి అంటాడు. అది నువ్వు చూపించేది భూమి, ఎర్త్. నేను అడిగేది ఆకాశం. ఇప్పుడు ఈ మధ్యలో భూమి ఉన్నదా? లేదు కదా. అసలు ఏమిటి ఆకాశం ఫినామినన్? ఎంత ఆశ్చర్యం చూడండి. అసలు కంటికి కనపడదు, మనం కూర్చున్నాం. కూర్చున్నాం ఎక్కడ కూర్చున్నాం? భూమి మీద కూర్చున్నాం. భూమి మీద ఆకాశం ఉంటే కూర్చుంటావా లేకుండా కూర్చుంటావా? ఉంటే కూర్చుంటావు. అసలు ఎక్కడ ఉంటుందండి ఆకాశం అన్నాడు. అది పరమాత్ముడు విభూతి. అందుకే చిదంబరానికి పోయిరా, కాసేపు చూపిస్తారు నీకు ఆకాశం. చిదంబరం ఆకాశం అన్నారు. గాలి కాళహస్తికి వెళ్ళు, దీపం వెలుగుతూ ఉంటుంది ఎప్పుడు. గాలి ఉన్నది లేదు ఎట్లా తెలుస్తుందంటే, దీపం ఆడుతుంది. గాలి చూడలేదుగా, ఉందని ఎట్లా తెలుసు? దీపం కదులుతోందిగా, కంటికి కనపడలేదు. ఆయన విభూతి చూడండి. ఆ దీపం కదలడం వల్ల మనకు తెలుస్తుంది. మనం పొద్దుగులు ఫ్యాన్ కింద కూర్చునే వాళ్ళకి మనకు గాలిని తెలుస్తుంది. ఇప్పుడు 24 గంటలు గాలి ఫ్యాన్ కిందనే ఉంటాం మనం. కాసేపు ఫ్యాన్ ఆపి చూడండి, ఒంటికి తగిలే గాలిని చూడండి. ఇప్పుడు ఈ చలిగాలులు వస్తున్నాయి కదా, అక్కడంతా మంచుగడ్డలతో కరిగి కష్టపడుతున్నారు జనం. మనం హాయిగా కూర్చున్నాం ఇక్కడ. అమెరికాలో మంచులో కరిగి గజగజలు ఆడిపోతున్నారు. ఉత్తర భారతంలో, ఇక్కడ నార్త్ ఇండియాలో, ఉత్తర భారతం దాకా ఎందుకు, ఊటీలోనే చూడండి. అసలే హాయిగా కూర్చొని మనం నైస్గా క్లాస్ వింటున్నాం, అక్కడంత సాధ్యం కాదు. ఏమిటి ఆ మంచులు, ఏమిటి ఆ విభూతి చూడండి. భగవంతుడి విభూతి ఆశ్చర్యం. అక్కడేమో అంత మంచు కురుస్తుంది, ఇక్కడ మామూలుగానే ఉంది. ఇంకొక చోట ఎండగా వస్తున్నది. ఎప్పుడన్నా ఆలోచించామా? ఇవన్నీ ఆలోచించడానికి టైం ఎక్కడుందండి? పకోడీలు తింటూ కూర్చుంటాం, లేకపోతే మురుకులు తింటూ కూర్చుంటాం. ఆలోచించు. భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటే నీకు సమస్యలు, నీ యొక్క ఒంటి బాధలు, ఇంటి బాధలు గుర్తుండవు. మనం ఎప్పుడైతే భగవంతుని గురించి ఆలోచించడం మర్చిపోయినామో ఇవన్నీ గుర్తుకొచ్చి కూర్చుంటాయి మనకు. భగవంతుని గురించి ఆలోచించేవాడికి, ఆయన విభూతి గురించి ఆలోచించేవాడికి టైం ఎక్కడుందండి ఇవన్నీ గురించి దిగులు పట్టడానికి? అసలు ఎక్కడుందండి టైము? అర్థమైందా? ఇప్పుడు భగవంతుడిని మర్చిపోయిన ఆయన విభూతుల గురించి ఆలోచిస్తేనే చాలు. అసలు మనకు ఒక పుష్పం ఏమిటి, ఒక కొండలేమిటి, ఒక నదులేమిటి, ఒక ఆకాశం ఏమిటి, మబ్బులు ఏమిటి, అద్భుతం ఆయన సృష్టి అంతా కూడా. నీ శరీరంలో ఉన్న భాగాలే అద్భుతం. ఈ అద్భుతాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ఆ భగవంతుడిని గురించి చింతన చేస్తున్నట్టే. మనం ఇవన్నీ ఆలోచించడానికి, ఆకాశం చూడటానికి టైం ఉంటే కదా. చూసారా? అందుకని ప్రకృతిలో ఉండాలి ఎప్పుడు. ప్రకృతితో తాదాత్మ్యం చెందాలి. ఒక చెట్టును చూడటము, ఒక పువ్వును చూడటము, ఆ పక్షులు అవన్నీ, ఆ నేచర్ని చూస్తూ ఉంటే మనిషికి ఆనందం. భగవంత్ స్వరూపం అది అంతా నేనే. ఎవరైతే నా తత్వాన్ని తెలుసుకుంటారో, విభూతిని, యోగాన్ని, ఈ కనపడేదంతా ఆయన విభూతి, కనపడకుండా ఎంతో ఉన్నది ఆయన యోగం అది అని తెలుసుకుంటాడో ఆ వ్యక్తి, ఆ భక్తుడు నిజంగా అవికంపేన చెలించినటువంటి భక్తితో, అవికంపేన యోగేన చెలించినటువంటి, అవికంపేన యోగేన అటువంటి జ్ఞానంతో, దృష్టితో అని అర్థం. యోగం అంటే దృష్టి. భగవద్ దర్శనమే అంతటా చూస్తూ ఉంటాడు భగవంతుడు విభూతి. 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్, 14 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. ఎవరు వండర్ 7ని? నయాగరా బిగ్ వండర్ భగవంతుడు విభూతి. కొండ మీద మంటలు వస్తున్నాయి, భగవంతుడు విభూతి. ఏది విభూతి కాదు చెప్పండి? నీకు విజడం టూత్ కూడా విభూతే. విజడం టూత్ అది ఎక్కడ వస్తుంది? ఏమిటా అంటే విభూతి. శరీరం మీద వెంట్రుకలు పెరగడం విభూతి కదండి, ఇది విభూతి. ఎంత అద్భుతం చూడండి, అసలు భగవంతుడు సృష్టి అద్భుతం అంటే అద్భుతం. అంతా ఇంత అని కాదు, సమయం చాలదు, జీవితం చాలదు, జన్మ జన్మలు కూడా చాలదు. ఈ సృష్టి యొక్క విభూతిని తలుచుకుంటూ ఉంటే ఒక సముద్రం చూడండి, సముద్రంలో జీవరాశులు చూడండి. అందుకనే యానిమల్ ప్లానెట్ చూడాలి, డిస్కవరీ ఛానల్ చూడాలి. ఆ ఛానల్స్ చూస్తూ ఉంటే దిగుళ్ళు చింత ఉండదు. సీరియల్స్ చూస్తే సీరియస్ అయిపోయి పాల్పిటేషన్ వచ్చి భయపడతాం. పక్షులు ఆ కిలకిల రావం, ఆ జంతువులు అవి చూస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది. అభికంపేన యోగేన, ఎటువంటి ఇది దృష్టి, ఈ దృష్టి కావాలి, చలించకూడదు. ఇదంతా భగవంతుడే, సర్వం భగవత్ స్వరూపం, ఆయనే అన్నిటికీ కారణం అని చూస్తూ ఉంటే సహ అత్ర న సంశయ సహ మమ యుజ్యతే. నా యొక్క యోగాన్ని విభూతిని ఎవరైతే తత్వతగా తెలుసుకుంటాడో, చలించినటువంటి మనసుతో, కాసేపు మర్చిపోకూడదు మళ్ళీ చెప్పింది. ఇప్పుడు ఇంత తీవ్రంగా చెప్పాను, 2 గంటలు క్లాస్ అయిపోయిన తర్వాత పూర్ణ మదహ తర్వాత మర్చిపోకూడదు మళ్ళీ చెప్పిన దాన్ని ఆచరించాలి. దాన్ని ఇంటికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ మననం చేయాలి. ఏం చెప్పారు స్వామిని చింతన చేసి దాంట్లో జీవిస్తే అవికంపేన యోగేన. ఆ దృష్టి కావాలి, ఆ దృష్టి, ఆ దృష్టి ఎప్పుడు ఉండాలి. ఇక్కడ ఇది యోగం అంటే దృష్టి, ఆ యొక్క విషన్ అన్నమాట, సమ్యక్ దర్శనం. భగవంతుడే సర్వస్వం. నా శరీరము ఒక అద్భుతం, ప్రతి ఇంద్రియం, ప్రతి ఆర్గాన్, ప్రతి బాడీ, మనకు ఉండే లివర్ అన్ని అద్భుతమే, కిడ్నీ అద్భుతం, గోల్డ్ పెరుగుతున్నాయి చూడండి అద్భుతం, కళ్ళు ఆర్పుతున్నాం అద్భుతం, ఏది అద్భుతం కాదు. అటువంటి దృష్టితో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహ న సంశయ యుజ్యతే అంటే ఈశ్వర జ్ఞానాన్ని పొందుతాడు. ఎలా పొందుతాడు? క్రమంగా విశ్వరూప భక్తి వచ్చి మనస్సు విశాలత అయిపోయి రాగద్వేషాలు తగ్గి జ్ఞానం పొందాలనే కోరిక కలిగి అక్కడెక్కడో సన్యాసులు కూర్చోన్నారు శాస్త్రాన్ని కట్టుకొని చూడంగానే అక్కడికి పోవాలనిపించి వచ్చి కూర్చొని విని బాగుంది అనిపించి తర్వాత శాస్త్రం అంతా చదివి అర్థం చేసుకొని అహం బ్రహ్మాస్మి వచ్చేస్తుంది చిన్నగా. ఎక్కడ మొదలుపెట్టాం, ఎక్కడికి వచ్చింది? సముద్రం దగ్గరికి వెళ్ళినా సరే ఇంట్లో సమస్యలన్నీ మాట్లాడుకుంటారు. సముద్రం దగ్గరికి వెళితే హాయిగా ఆ సముద్రం దగ్గర ఉన్నటువంటి ఆ అలలు, ఆ ఘోష, ఆ శబ్దాన్ని వింటూ ఆనందంగా ఉండొచ్చుగా. ఇంట్లో సమస్యలన్నీ అక్కడ చెప్పుకుంటారు పోయి. పార్కు దగ్గరికి వెళితే చెట్లు చూడొచ్చు కదా, పక్షులు చూడొచ్చుగా అంటే సమస్యలను మాట్లాడుకోవడానికి పార్క్. మనం ఈ దేనైనా పాడు చేయగలం. దేవాలయానికి వెళితే అక్కడ అంతే, ఆయన ముందు నుంచున్నాడు, నాకు ముందు ఇవ్వలేదు, నాకు దర్శనం కాలేదు, వాళ్ళకి ఇచ్చారే, ఆవిడ పట్టుచీర కట్టుకుంది, ఈయన పట్టుచీర కట్టుకున్నాడు, ఇవన్నీ కాకపోతే ఆయనకి ఇవాళ అలంకారం ఏం చేశారు, ఏం గొలుసేశారు, ఇవి ఆలోచిస్తాం. ఇట్లా ఉంటుంది బుద్ధి, కుచిత బుద్ధి. ఈ బుద్ధిని పెట్టుకొని ఎక్కడ ఈ బుద్ధిని పెట్టుకున్న వాడికి ఏం ఆనందం, ఏం శాంతి వస్తుంది? కనుక మన బుద్ధి మారాలి, మన ఆలోచన విధానం మారాలి. పిల్లవాడు మట్టిలో ఆడుకుంటే ఏం చేస్తాం, తీసుకొచ్చి వరై అని చెప్పి నీళ్లు పోస్తాం, పోసి వాడికి బాగా స్నానం చేయించి శుభ్రంగా, ఏనుగు నీడలు దిగుతుంది, దిగి బాగా స్నానం చేసి బయటకు వచ్చి మట్టి పోసుకుంటుంది. మనం ఎంత ఇన్నా సరే మళ్ళీ 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 సమస్యలు పడుతూ ఉంటాం. అలా పడకూడదు, అలా పడుతూ ఉంటే ఏం ప్రయోజనం? అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అవికంపేన, చలించకూడదు, చలనం ఉండకూడదు, మళ్ళీ అందులో పడిపోకూడదు. అలా పడిపోకూడదు అంటే మనం చెప్పిన దాన్ని ఇప్పుడు విన్న పాయింట్ని ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవాలి, మళ్ళీ వినాలి. రికార్డు పెట్టుకున్నారు కదా, అక్కడెక్కడ చేస్తున్నారు, మళ్ళీ వినాలి, మళ్ళీ వినాలి. అలా చేయగా 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 ఎప్పటికో మనకు యుజ్యతే అన్నాడు, జ్ఞానం పొందుతాడు అన్నారు. తర్వాత శ్లోకం అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్త కృత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః. అహం సర్వస్య ప్రభవః, నేను అన్నిటి యొక్క జన్మకు కారణం. ప్రభవః అంటే సృష్టి, అహం అంటే కృష్ణ పరమాత్మనైన నేను, భగవంతుణ్ణి అని అర్థం. పరబ్రహ్మ రూపమైన నేను, ఈ పరమాత్ముడినైన నేను, ఈశ్వరుడినైన నేను, వాసుదేవుడినైన నేను, అహం సర్వస్య అన్నింటికి ఉత్పత్తికి కారణం, ఆధారం. నేనే అన్నిటికీ ఆధారం. సర్వం ప్రవర్తతే, నా వలననే ఇవన్నీ కూడా జీవిస్తున్నాయి, ప్రవర్తతే, వాటి వాటి పనులు చేస్తున్నాయి, వాటి నియమం తప్పకుండా. నా ఆజ్ఞ ప్రకారమే ప్రతిదీ కూడా నీళ్లు ప్రవహిస్తున్నాయి, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, పుష్పాలు వికసిస్తున్నాయి, చెట్లు చిగురిస్తున్నాయి, ఆకులు రాలిపోతున్నాయి, అలలు లేస్తున్నాయి, అగ్ని వేడిగా తన యొక్క ఉష్ణతని మెయింటైన్ చేస్తున్నది, కొండలు కదలకుండా ఉన్నాయి, చెట్లు కదలకుండా ఉన్నాయి, కదిలేవి కదులుతున్నాయి, కదలవలసినవి కదులుతున్నాయి, కదలకూడనే కదలటల్లే. ఇవన్నీ కూడా నా ఆజ్ఞ ప్రకారం జరుగుతున్నాయి, ప్రవర్తతే అన్నాడు. ఇప్పుడు మన శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయో తెలుసా? లోపల రక్త ప్రసరణ జరుగుతోంది, ప్రతి క్షణానికి కొన్ని సెల్స్ చచ్చిపోతున్నాయి, కొన్ని సెల్స్ పుడుతున్నాయి. మనకు తెలుసా ఆ సంగతి? కొన్ని వేల కణాలు, కొన్ని వేల కణాలు, తెల్ల కణాలు, ఎర్ర కణాలని, కొన్ని పుడుతున్నాయి, కొన్ని చనిపోతున్నాయి క్షణక్షణానికి. ఏమి తెలుసు మనకు? మన శరీరాన్ని గురించే మనకు తెలియదు, ప్రపంచాన్ని గురించి తెలియదు. ఏమి తెలుసు మనకు చెప్పండి? ఎందుకు అహంకారం, ఎందుకు గర్వం మనిషికి? ఏమి తెలుసని? నా శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తున్నదో నాకు తెలియదు. ఇడ్లీ తిన్న తర్వాత, దోశ తిన్న తర్వాత, లోపలికి పోయిన తర్వాత ఈ గొంతు దాకే నాకు తెలుసు. తర్వాత మింగుడు పడిన తర్వాత ఎట్లా పోతున్నది లోపలికి, పొట్టలోకి ఎట్లా పోయింది, ఎలా జీర్ణమవుతుంది అది తెలియదు. ఏమిటి తెలుసు నాకు? మత్తః సర్వం ప్రవర్తతే. ఆ జాఠరాగ్నిని నేనే అన్నాడే కృష్ణ పరమాత్మ. జాఠరాగ్నిగా ఉండి పొట్టలో ఆహారాన్ని నేనే జీర్ణింపజేసేది. అందుకని మనకు అహంకారం పోవాలంటే ఒక్కటే మార్గం, మన శక్తి ఎంత అల్పమో మనం తెలుసుకోవాలి. మొదట మనిషికి మొదట వచ్చేది ఇంగ్లీష్లో చెప్తారు, ద ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ అంటారు, చూసారా? అహంకారం పడటానికి ముందు అహంకారం వస్తుందట, అహంకారం ముందు ఉంటుందిట. అంటే ఏమిటి? పడబోతున్నాను అని అర్థం. మనిషికి అహంకారం మహాభయంకరమైనటువంటిది. మనకు ఏమి తెలియదో తెలిస్తే అహంకారం రాదు. మనకు ఏమి తెలియని తెలియకుండానే ఇంతింత జ్ఞానం పెట్టుకొని నాకన్నీ తెలుసు, నేను గొప్ప, ఇంద్రుణ్ణి, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, నా అంతటి వాడు లేడు అనుకుంటుంటాడు మనిషి. చెప్పానుగా బల్లి కదా, బల్లి తెలుసుగా, చూరుకు పట్టుకొని ఉంది. చూరుకు బల్లిని ఎప్పుడు చూరుకే కదా ఉంటుంది, రూఫ్కి పట్టుకొని ఏముంటుంది, నా వల్లనే ఈ రూఫ్ నిలుస్తున్నది, కప్పు ఈ పైకప్పు నా వలన నిలుస్తున్నది, నేను లేకపోతే ఈ కప్పు అంతా కింద పడుతుందంట. గర్వం ఉండేవాళ్ళందరూ బల్లి లాంటి వాళ్ళు. అర్థమైందా? నా విద్య గురించి కానీ, నా రూపం గురించి కానీ నాకు గర్వం వచ్చినా బల్లితో సమానం. బల్లి ఆలోచించినట్టే. వేరే దేని గురించి అయినా సరే, నా అకాంప్లిష్మెంట్స్ గురించి ఏదన్నా గర్వం రావడానికి, అంతా ఆయన విభూతి అయినప్పుడు. ఈ శరీరంలో జరిగే విభూతి ఆయనదే, బయట జరిగే విభూతి ఆయనదే. ఇదంతా ఇంత భగవంతుడి మీద భక్తి పెరగడానికి ఎన్ని ఆస్కారాలు ఉన్నాయో తెలుసా? పెరగకుండా ఉంచుకోవడానికి మనం ఎంత తపన పడుతున్నామో. ఇంత ఇచ్చినా కూడా భగవంతుడు, ఇంత అల్పమైన శక్తితో ఇచ్చినా కూడా భగవంతుడు మనకు, ఆయన శక్తిని తెలుసుకోకుండా మనకు లేని శక్తిని ఆపాదించుకొని మనం గర్వపడి మిడిమిడిపాట మిడిసిపాటు తెలుగులో నడమంత్రపు సిరి అంటారు చూడండి, మిడిసిపాటు. ఎందుకంటే మిడిసిపడతావు అంటుంటారు. చాలా తక్కువ అహంకారం లేకుండా మనుషులు ఉండేవాళ్ళు చాలా తక్కువ. వినయంతో ఉండేవాళ్ళు తక్కువ, గర్వంతో అహంకారంతో ఉండేవాళ్ళు ఎక్కువ. అందుకని మహాత్ములు ఎప్పుడు వినయంగా ఉంటారు. నీకు తెలిసిన దాన్ని చెప్పుకోవాకు, తెలియని దాన్ని నువ్వు తలుచుకుంటూ ఉండు. నాకు తెలియనిది ఎంతో ఉంది, తెలిసింది ఆవగింజంత, తెలియనిది పెద్ద కొండంత. తమిళంలో చెప్తారు కదా, కట్టరది కై మన్నలవు కల్లాదది ఉలగళవు అంటారు. తెలుగులో చెప్పేదే కట్టరది కై మన్నలవు. ఇప్పుడు మన్ను తీసుకొని ఇట్లా నేను నేర్చుకున్నది ఇంతన్నట్ట భరద్వాజ మహర్షి. వేల సంవత్సరాలు చదువుకొని శాస్త్రం, నేను చదువుకున్నది ఇంతే, ఈ పిడికిడు మట్టితో సమానం అన్నట్ట. నాకు తెలియనిది ఎంత ఉన్నాడు అన్నాడు, ఉలగళవు అన్నాడు. ఈ ప్రపంచం ఎంత ఉందో అంత ఉన్నది నాకు తెలియదు అన్నట్ట ఆయనే. ఆయనే అట్లంటే మనం ఎంత ఎంత మనం అద్దం ముందు నుంచుకొని ఆహా ఉందా ఉండదో లేదో ఊరికే ఊహించుకుంటాం మనం. ఏమిటి మన గొప్పతనం? అందుకనే అణిగి మణిగి ఉండడం నేర్చుకోవాలి. అందరికీ అణిగిమణిగి ఉంటున్నానంటే ఎవరికి ఉంటున్నాను నేను అణిగిమణిగి? భగవత్ స్వరూపంలో ఉన్న అందరికీ నేను అణిగిమణిగి ఉంటున్నాను. ప్రకృతికి అణిగిమణిగి ఉండాలి, పెద్దలకి అణిగిమణిగి ఉండాలి, అమ్మకి నాన్నకి అణిగిమణిగి ఉండాలి, ఎవరైనా చిన్నపిల్లలు పెద్దలు మంచి చెప్పినా అణిగిమణిగి ఉండాలి. ఏ ఉంటే ఏమైంది? అందుకని వినయంగా ఉంటే నష్టం లేదు, కానీ గర్వంతో ఉంటే నష్టం. వినయంగా ఉంటే మరీ డోర్ మ్యాట్ అంటారండి అన్నారు. ఎవరు డోర్ మ్యాట్ అన్నారు? డోర్ మ్యాట్ డోర్ మ్యాట్ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. మరి ఎందుకు స్కేప్ గోట్ అంటారు చూసారు ఇంగ్లీష్లో, స్కేప్ గోట్. అన్నింటికి నా మీద వేస్తారండి, నన్నే అంటారండి, ఎవరు అనరు. నీకు దేవుడు ఉంటే నీతో పాటు నిన్ను ఎవరేమంటారు అసలు? ఎవరన్నా ఏమైనా అన్నా కూడా వాళ్ళు దేవుడేగా. ఏమైంది అంటే ఏమైంది అంటే ఏమైంది? అంతా భగవస్వరూపమైనప్పుడు ఈ చెవున విని చెవున వదిలిపెట్టేసి ఎందుకు అంత తీవ్రంగా బాధపడాలి? ఇప్పుడు ఒక్కసారి అన్నారు, ఒక మాట ఒక క్షణంలో అన్నారు, గంటలు వారాలు నెలలు దాని గురించి ఆలోచించి ఆలోచించి దిగులొచ్చి తినకుండా ఏమ్మా అంత బాధపడాలే? పడతామండి మేము అంటే మేనేజింగ్ టు సఫర్ అంటారు దాన్ని. పీపుల్ మేనేజ్ టు సఫర్ అన్నారు. ఇంకా వద్దు, ఇంతవరకు చేసింది చాలు, ఇప్పుడే సమయం వృధా అయిపోయింది. భగవంతుడా ఇప్పుడైనా నన్ను బయటపడేసాయి, నేను బయటపడేయాలని చూస్తున్నాను, వస్తే కదా అంటాడు ఆయన. అందుకని క్లాస్కి వెళ్ళి కూర్చో, స్వామిని చెప్తారు నేను చెప్పినవన్నీ నీకు అన్నారు. సరే, ఇతి మత్వా మాం భజంతే, నేనే సర్వం అన్నిటా ఉన్నాను, నా వల్లనే అన్ని పని చేస్తున్నాయి అని చెప్పి ఎవరైతే తెలుసుకుంటాడో, ఇతి మత్వా ఈ విధంగా తెలుసుకొని మాం భజంతే నన్ను సేవిస్తాడు. భజంతే అంటే గుళ్ళో కూర్చొని భజన చేయమని కాదు, ఈ విధంగా నన్ను ఆరాధిస్తాడు, పూజిస్తాడు, గౌరవిస్తాడు అన్నింటిలో అన్నిటి యందు. ఒక్క తప్పు మాట రాకుండా నన్ను దీవించు నాయన అని చెప్పి అడగాలి. పొరపాటున కోపంతో కానీ తెలివి తక్కువతనంతో కానీ అతి తెలివితో కానీ మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు అది కావాలి మనిషికి. మాట తూలడం ఎంతోసేపు పట్టదు, మాటని మింగడం కష్టం. అర్థమైందా? అది జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనకు లేనివన్నీ ఆయన చెప్తాడు, వాత పెడతారనమాట. వాత అంటే ఏమిటంటే గుర్తు చేస్తాడు ఆయన, అంతే. మనలో గర్వం కలగకుండా. యహ వేత్తి బుధాహ భావ సమన్వితాహ, నా ఆలోచనతో నేనున్నవాళ్ళు బుధాహ అంటే ఇక్కడ వివేకవంతులు అని అర్థం. నా యొక్క విభూతిని యోగాన్ని తెలుసుకొని ఈ యొక్క జిజ్ఞాసులు అవుతారు వాళ్ళు. జిజ్ఞాసులయ్యి నా విశ్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు జిజ్ఞాసులయ్యి ఆ జిజ్ఞాసతో వాళ్ళు నన్ను ఇంకా అరూపాన్ని అరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, తీవ్ర ప్రయత్నం. వాళ్ళ జీవితం అంతా ఆనందంగా ఉంటుంది అని అంటారు. అది భావ సమన్వితాహ అంటే తీవ్రమైన భక్తితో నన్ను ఈ విధంగా తెలుసుకొని వాళ్ళు వివేకంతో మాం భజంతే, నన్ను పొందుతారు. భజంతే అంటే ఇక్కడ నన్ను పొందుతారు. ఏకరూపాన్నించి విశ్వరూపాన్నించి అరూపానికి వస్తారు, స్వామిని క్లాసుకు వెళతారు. అక్కడ అక్కడ కదా అరూపం చెప్తారు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. ఈ జిజ్ఞాసు భక్తుడు ఆ యొక్క భగవంత్ స్వరూపాన్ని, ఏ భగవంతుడైతే ఏకరూపంలో ఆరాధించాడో, విశ్వరూపంగా భావించి ఆరాధించాడో, ఆ భక్తుడు జిజ్ఞాసు అయిపోయి ఆ భగవంతుణ్ణి అరూప స్వరూపాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకొని బోధయంతి, ఇతరులకు బోధిస్తాడు. తనకంటే కొంచెం తెలియనటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి బోధిస్తాడు. బోధయంతః మచ్చిత్తాః, నా వారి మనస్సు నా చింతనతోనే ఉంటుంది ఎప్పుడు. ఎవరెవరికి ఏవే విధంగా అర్థం కావాలో వాళ్ళకి అట్లా చెప్తారు. వాళ్ళు నా గురించే చెప్తారు, నా గురించే మాట్లాడతారు. వాళ్ళు నోరు తెరిస్తే ఇంకేదేం మాట్లాడరు. దేవుని గురించే మాట్లాడతారు, దేవుని స్థలాల గురించి మాట్లాడతారు, దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడతారు. అంతా దేవుని గురించే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. మద్గత ప్రాణాహ, వాళ్ళ ఇంద్రియాలన్నీ కూడా, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అన్నీ కూడా. హేర్ ప్రాణాహ అంటే వాళ్ళ కళ్ళు ముక్కు చెవులు అన్నీ కూడా, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచ ప్రాణాలు మనస్సు బుద్ధి చిత్తం అన్నీ కూడా, వాళ్ళ సూక్ష్మ శరీరం అంతా కూడా నా కొరకే, నా చింతనతోనే ఉంటుంది, దానితోనే వాళ్ళు ఉంటారు. మచ్చిత్తాహ అంటే మనస్సు, ప్రాణాహ అంటే మద్గత అంటే వాళ్ళు నా కొరకే జీవిస్తూ ఉంటారు, నా గురించి చెప్తూ ఉంటారు, నా వాళ్ళ శ్వాస అంతా కూడా నేనే ఉంటాను ఇప్పుడు. పరస్పరం బోధయంతః, శిష్యులకు బోధిస్తూ ఉంటారు. కథయంతః, వాళ్ళకు సమానులైతే కొంచెం షేర్ చేసుకుంటూ ఉంటారు. కథయంతః, శిష్యులైతే వాళ్ళకి బోధిస్తారు. శిష్యులు కాకుండా వాళ్ళతో పాటు సమానికుల అంటే సమానమైన వాళ్ళు అంటే ఏమిటి అంటే, ఇంట్లో మనుషులు భార్య భర్త వీళ్ళంతా సమానం కదా. గురువు అయితే శిష్యుడికి బోధిస్తాడు. పరస్పరం బోధయంత, పరస్పరం కథయంత, ఒకళ్ళకొకళ్ళు ఆ విషయాలు చర్చించుకుంటుంటారు. నిత్యం తుష్యంతి, ఎప్పుడు తృప్తిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, నా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు, పోట్లాడుకోరు. అది నిత్యం తుష్యంతి, తృప్తిగా ఉంటారు, పొరపచ్చాలు లేకుండా ఉంటారు. పొరపచ్చాలు తెలుసు కదా తెలుగులో, పొరపచ్చాలు అంటే ఏమిటి, ఎటువంటి పొరపచ్చ అంటే విభేదాలు లేకుండా, ఒకళ్ళకొకళ్ళు తప్పులు ఎంచుకోకుండా, విభేదాలు లేకుండా తప్పులు ఎంచుకోకుండా ఒకళ్ళకొకళ్ళు చక్కగా భగవంతుని గురించి మాట్లాడుకుంటారు. లేకపోతే ఏం చేస్తారు, అవన్నీ అది మాట్లాడలేదు అనుకోండి, అనవసరమైనవన్నీ మాట్లాడతాం. అందుకని అనవసరమైన మాట్లాడకుండా ఉండడానికి అట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే దేవుని గురించి ఇవన్నీ పోతాయి మనకు అనవసరమైనవి. నిత్యం తుష్యంతి చ రమంతి చ, ఆనందంగా రెవెల్ చేస్తూ ఉంటారు. మీలాగా ఇప్పుడు కూర్చున్నారు కదా క్లాసులో, ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత ఆనందిస్తున్నారు చూడండి. ఇంత ఆనందం ఎక్కడన్నా దొరుకుతుందా? నేను ఎంత ఆనందిస్తున్నాను, మీరెంత ఆనందిస్తున్నారు, హాయిగా ఆనందంగా ఉందా లేదా? ఎందుకని మనల్ని మనం మర్చిపోయినాం, మనల్ని మనం ఎలా మర్చిపోయినాం, ఆయన్ని గుర్తు చేసుకున్నాం. ఆయన గుర్తు చేసుకుంటే మనల్ని మనం మర్చిపోతాం, ఆయన్ని మర్చిపోతే మనల్ని మనం గుర్తు చేసుకొని సమస్యలన్నీ పెద్దవి చేసుకొని బాధపడతాం. కనుక బాధ నుంచి బయటపడటానికి ఏమిటి మార్గం ఇప్పుడు అర్థమైందా? అంతటా భగవంతుడే, అన్నీ భగవంతుడే అని భావన చేసి ఆరాధన చెయ్యి, పూజించు. ఈ శరీరంతో సహా ఇవన్నీ కూడా భగవంతుడే, అంతా భగవన్మయం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.